ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక 33 ఏళ్ల క్రితం అంటే 1983లో ది వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ అంతర్నాదము అని కేనోపనిషత్తులో చెప్పిన దాన్ని మన ఎన్ఎల్ఎన్ మూర్తి ప్రింట్ చేశాడు. దాని గురించి ఆ పుస్తకం చూసుకొని చెప్పుకుంటున్నాం మనం. కొన్ని ఆల్రెడీ కవర్ చేసాం మనం. శాంతి పాఠం మొదటిది, శాంతి పాఠం రెండు, శాంతి పాఠం మూడుల సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అది శాంతి మంత్రం. దాంట్లో మొట్టమొదటి దాంట్లో ఏం చెప్పుకున్నామంటే మాలో ఎప్పుడూ ఈ జ్ఞానం నేర్చుకునే ఆర్తి ఎప్పుడూ ఉండాలి. అలా అగ్ని రగులుతూ ఉండాలి. అది కంటిన్యూస్గా ఉండాలి. ఎప్పుడు ఉండాలి, కంటిన్యూస్గా ఉండాలి. ఎప్పుడు కరెక్ట్, ఎక్కువ తక్కువ కాకుండా ఉండాలి. ఈ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే గనక, అంటే మనం ఉపనిషత్తులో చెప్పబడిన జ్ఞానం నేర్చుకోవాలనే ఆర్తి మనలో ఉండాలి. ఆర్తి వాడి ఉంటే రేపు పోకూడదు మళ్ళీ. అది కంటిన్యూస్గా ఉండాలి. అలాగే మన దగ్గరికి, మనం ఎవరి దగ్గరికి వెళ్తామో ఆ గురువు మనకు చెప్తాడు కదా, ఆయనలో కూడా చెప్పాలి అని ఆయనకి ఉండాలి. ఏం చెప్తాం లేదు అనకూడదు. అలా ఇద్దరిలో అగ్ని రగులుకుంటూ ఉంటే, ఇద్దరిలో ఉన్న అగ్ని, ఆయన మూడో వాడు త్రైవిద్య అని చెప్పుకున్నాం లాస్ట్ టైం. త్రైవిద్య అంటే ముగ్గురు ఉంటారు. మనలోనే ఉన్న అగ్ని, అటు గురువులోనూ ఇటు శిష్యుల్లోనూ ఉన్న అగ్ని, ఎప్పుడు ఆయన కూడా శాంతంగా ఉండాలి. అంటే వీళ్ళిద్దరికీ ఆ జ్ఞానం ఇచ్చే స్థితిలో ఆయన ఉంటాడు. ఆయన ఎప్పుడు ఇస్తాడు జ్ఞానం, మనం అప్రోచ్ అవ్వటం బట్టి ఉంటుంది. ఇవి చెప్పుకున్నాం. ఇవాళ ఏం చేస్తామంటే సాధనలో ఈ మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంద్రియాలన్నీ పటిష్టంగా ఉండుగాక అని. భద్రం కర్ణేభి శృణుయామ దేవ భద్రం అని మనకు భద్రం అని దాంతో వస్తుంది. భద్రం అంటే సేఫ్గా ఉండడం అనమాట. చక్కగా పనిచేసే కండిషన్ లో ఉంటాం అన్నమాట. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉపనిషత్తులు అర్థం అవటం అంటే అర్థం అవడం కాదు, ఉపనిషత్తుల్లో ఏ విషయం అయితే ప్రపోజ్ చేస్తున్నారో, ఏ విషయాన్ని అయితే మనం ముందుంచుతున్నారో, ఆ విషయానికి సంబంధించిన లక్షణాలన్నీ తెలుసుకుని దానికి దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉంటే ఏమవుతుంది, నిప్పు దగ్గరగా కూర్చుంటే, మంట దగ్గర కూర్చుంటే, యజ్ఞగుండానికి దగ్గరగా కూర్చున్నాం అనుకోండి, వేడి బాగా మన మీదకి వస్తుంది, చుర్రమంటుంది, గుడ్డలతో సాయంత వేడికి పోతాయి కదా. మనం ఇంకా ఎక్కువ కూర్చుంటే మన ఒంటి రంగు కూడా మారిపోతుంది, రోజు కూర్చుంటే నల్లగాయ కూడా. అంటే ఉప నిషత్తు అంటే దగ్గరగా తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. దేనికి దగ్గరగా తీసుకెళ్లి కూర్చోబెడుతుంది అంటే పరమాత్మ దగ్గరగా తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది. బాగుంది. కానీ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే వెళ్లేవాడు ఎలా ఉండాలి, అది ముఖ్యం. వెళ్లేవాళ్ళం మనం, గురువు ఆల్రెడీ వెళ్ళాడు చూశాడు అయిపోయింది, ఆయన దాని దగ్గరగానే ఉంటాడు, ఎప్పుడు దూరంగా ఉండరు అసలు. ఎప్పుడు గురువు భౌతికంగా మన మధ్య ఉన్న సిగరెట్ కాల్చిన రకరకాల ఏవో చేసిన ఆయన ఎప్పుడు పరమాత్మతోనే అనుసంధానం ఉంటాడు తప్ప ఎప్పుడు విడిగా ఉండడు. కాబట్టి ఈ ఉపనిషత్తులు నేర్చుకునే వాడు ఎవరైతే ఉన్నాడో, శిష్యుడు ఆ సాధకుడు, వాడికి ఉండాల్సింది ఏమిటి అంటే వాడి ఇంద్రియాలన్నీ ఎప్పుడు శక్తివంతంగా ఉండాలి. కాబట్టి శక్తివంతంగా ఉన్నవాడే దీనికి పనికొస్తాడు. నాయమాత్మ బలహీనైన లభ్య, అంటే ఆత్మ ఎవడైతే వీక్ పర్సన్ ఉన్నాడో వాడికి లభ్యం కాదు అని చెప్తారు. అందుకని వివేకానందుడు ఏమంటాడు, ఫుట్బాల్ ఆడు రోజు కాసేపు, నాతో కుస్తీ పట్టగలవా, ఒక అతను ధ్యానం చెప్పమని వస్తే నాతో కుస్తీ పట్టగలవా అంటాడు వివేకానందుడు. మంచి మల్ల యోధుడు బాగా ఫుట్బాల్ ఆడతాడు. అవన్నీ ఎందుకు అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. మనం సప్తభూమికలు అని చెప్పుకుంటాం. సప్తభూమికలు అంటే ఏంటి, భూ భువ స్వ మహ జన తప సత్యం. ఈ ఏడు భూమికలు. భూమి అంటే అది ఆధారమై ఉంటుంది ఇంకో దానికి. దేనికి ఆధారమై ఉంటుంది, దాని పైదానికి ఇది ఆధారం. అంటే భూమి ఉందనుకోండి, భూమి ఒక దానికి ఆధారం. దేనికి ఆధారం, భువ అనే దానికి ఆధారం. భువ అనేది స్వ అనే దానికి ఆధారం. స్వ అనేది మహ ఆధారం. మహ అనేది జన లోకానికి ఆధారం. జన అనేది తపస్లోకానికి, తపోలోకానికి. తపస్సు అనేది సత్యలోకానికి ఆధారం. కాబట్టి అన్నిటికంటే హయ్యెస్ట్ గా ఉన్నది సత్యం. అన్నిటికంటే లేడర్ లో ఏడవది ఏంటంటే భూ. భూ అంటే భూవర్లోకం, భూలోకం. భూలోకానికి అదే అన్నిటికీ ఆధారం. అంటే భూవర్లోక, స్వర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలన్నిటికీ కూడా భూమిక ఆధారమైనది ఏంటంటే భూమి. ఈ భూమిని శరీరంతో పోలుస్తారు. కాబట్టి ఇది పటిష్టంగా ఉండాలి. ఈ కళ్ళు బాగా చూడాలి, ఈ చెవులు బాగా వినాలి, ఈ చేతులు బాగా పనిచేయాలి, నోరు చక్కగా మాట్లాడాలి, ముక్కులు బాగా వాసన గ్రహించాలి, చర్మం చక్కగా పనిచేయాలి. ఇవన్నీ కూడా ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు కరెక్ట్గా పనిచేయాలి, శక్తివంతంగా ఉండాలి. ఈ శక్తివంతంగా ఉండాలనే దాంట్లో కామమయ శరీరానికి సంబంధించి ఈ శాంతి మంత్రంలో వ్రాసిన మాటల గురించి మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటంటే ఆప్యాయంతు మమాంగాని, మమ అంగాని మా యొక్క అంగ అంగాల్లో కూడా ఆప్యాయంతు, అంటే ద్రవస్థితి. ఆపస్సు అంటే నీరు. ఆపస్సు ఎలాగైతే నీరుందో అలాగే మన కామమయ శరీరం అంటే యాస్ట్రల్ బాడీ కూడా అలాగే నీటితో పోలుస్తారు, కోరికలతో పోలుస్తారు. ఇది ఎక్కడెక్కడ ఏం చేస్తుంది అంటే, ఏం చేస్తుంది అంటే కామమయ శరీరం ఏం చేస్తుంది, అది ఎప్పుడు డిస్టర్బ్డ్గా ఉంటుంది. కాబట్టి మనం ధ్యానం బాగా చేయలేము, ఏదో మాట్లాడాలనుకుంటాం. అక్కడికి తీరా ఆశ్రమంకి వెళ్ళేసరికి అక్కడ రాసి ఉంటుంది, మౌనం పాటించండి, మౌనం పాటించండి అంటారు. ఎలాగ మాట్లాడకుండా ఎలా ఉండగలవండి బాబు, కష్టం కదా. సో ఏదో చూడాలనిపిస్తుంది, చూడకుండా కళ్ళు మూసుకొని ధ్యానం చేయమంటారు. ఇక్కడికి వస్తే మంచి మాటలు వినాలనిపిస్తుంది, చెవులు అవి వినకూడదంటారు. ఇది ఎలాగండి బాబు అంటే, అవన్నీ దేనికి, ఎవరు అడ్డొస్తున్నారు, కామమయ శరీరం అడ్డొస్తుంది. కాబట్టి అక్కడ మన కామమయ శరీరం మనకు అడ్డు తగలకుండా ఉండాలంటే దాంట్లో మనం కామమయ శరీరం మన ఏ రకాలుగా ప్రేరేపణ చేస్తుంది అంటే మొట్టమొదటిగా వాక్కు. ధ్యానస్థితి ఎవరికైనా సరే రావాలంటే మొట్టమొదటి అడ్డం వచ్చేది వాక్కు. ఈ వాపు ఎందుకు అడ్డ వస్తుంది, ఎలా అడ్డ వస్తుంది, ఎందుకు అడ్డ వస్తుంది అంటే ఎలా వస్తుంది అంటే ఏంటి, వాక్కు ఎలా అడ్డ వస్తుంది ఆలోచించాలి. వాక్కు ఇంకోటి ధ్యానం చేయాలనుకోండి, మాట్లాడకూడదు. కానీ మాటలు అంటే ఫిజికల్ మాటల కాదు కదా, మనస్సులో మాట వచ్చింది అనుకోండి, పైకి నోటితో అనం కానీ మనసులోనే ఎలా పరిగెట్టేస్తూ ఉంటాయి దానికి సంబంధించినవన్నీ. ఆ రకంగా మనస్సులో కదలిక ఏదైతే ఉందో ఆ కదలిక వాక్కు రూపంగా నోట్లోంచి బయటకు వచ్చే లోపు మనసును డిస్టర్బ్ చేస్తుంది. ధ్యానం మనస్సు యొక్క ఒక స్థితి మాత్రమే. ధ్యానం అంటే ఏంటి, మనస్సు యొక్క ఒక స్థితి. ఆలోచించేటప్పుడు మనస్సు అంటాం, నిర్ణయం తీసుకునేటప్పుడు బుద్ధి అంటాం, నిశ్చయం చేసేటప్పుడు అంటే ఎస్ ఇది చేద్దాం ఇది చెయ్యొద్దు అని. అలాగే ఇంద్రియాలతో కలిసి పనిచేస్తున్నప్పుడు అదే ప్రజ్ఞని చిత్తం అంటాం, అంటే కళ్ళల్లో చూస్తున్నాం. అప్పుడు మనసు ప్రజ్ఞ ఏం చేస్తుందంటే కళ్ళల్లోంచి చూస్తూ ఉంటుంది, దాన్ని చిత్తం అంటారు. అప్పుడు మనస్సు అన్నారు, దాన్ని బుద్ధి అంటారు. అలాగే చెవులతో వింటూ ఉన్నాం, వింటూ ఉన్నప్పుడు కూడా చిత్తం అంటాం. అలాగే నోటితో మాట్లాడుతున్నాం, చిత్తం అంటాం. చేతులతో పని చేస్తున్నాం, చిత్తం అంటాం. మన చిత్తం ఎక్కడ ఉంది అంటే చిత్తం చెప్పుల మీద, మనం భగవంతుడి దగ్గర అని సామెత ఉంటుంది చూసారా. అంటే యాక్చువల్గా వీడు గుళ్ళో దేవుడు ఎదురుకుండా నుంచున్నాడు, కానీ బయట చెప్పులు తెలిసిన వాడిని ఎత్తుపోతాడు అని మనస్సు అక్కడ ఉంటుంది. అంటే చిత్తం ఎక్కడుంది, ఇట్స్ గోయింగ్ అవుట్ వర్డ్. ఆ రకమైన స్థితి ఏదైతే ఉందో దానికి మనం అర్థం ఎలా చేసుకోవాలి అంటే ధ్యానము మనస్సు యొక్క ఒకనొక స్థితి. నిద్రపోతున్నాం, చేతనత్వం యొక్క ఒకనొక స్థితి నిద్ర. కలలు కూడా లేని గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోయాం, చేతనత్వం యొక్క ఇంకొక స్థితి అది. అలా కాదు, బయట మేలుకొని అన్ని పనులు చేస్తున్నాం, అన్ని చూస్తున్నాం, అన్ని మాట్లాడుతున్నాం, రకరకాల వింటూ ఉన్నాం, ఇవన్నీ చేస్తున్నప్పుడు జాగ్రత్త. కాబట్టి చైతన్యానికి జాగ్రత్త అనే స్థితి ఉంది, స్వప్నం అనే స్థితి ఉంది, సుషుప్తి అనే స్థితి ఉంది. ఇవన్నీ కాకుండా సమాధి స్థితి అని సాధన ధ్యానం ద్వారా, ధ్యాన ధారణ సమాధులు మూడు కలిసి సంయమం అనే ధ్యానం ద్వారా మనం ఇవన్నీ సాధించవచ్చు. కాబట్టి ధ్యానం అనేది చేతనత్వం యొక్క ఒక స్థితి. ధ్యానం అంటే ఏదో ఒక విషయం గురించి కంటిన్యూస్గా ఇంకే గ్యాప్ లేకుండా మనం దాని గురించే తెలుసుకుంటూ ఉంటాం, దాన్నే లేకపోతే చూస్తూ ఉంటాం, లేకపోతే దాన్నే వింటూ ఉంటాం, ఇంకేం వినం. ఇప్పుడు ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః అని శంబళ వెళ్తే అక్కడ వినిపిస్తూ ఉంటుంది అలా కంటిన్యూస్గా. మనం కళ్ళు మూసుకుని అదే వింటూ ఉన్నాం అనుకోండి, అది ధ్యానం కింద లెక్క. అయితే ఆయన ఫోటో చూస్తూ అలా, ఫోటో కాదు నేనున్నాను ఫోటోలో అని అంటారు కాబట్టి, ఫోటో రూపంలోనే ఉన్న మాస్టర్ని అలాగే కళ్ళు తెరిచి చూస్తున్నాం అనుకోండి, ఏదో టైం టక్మని కళ్ళు మూసుకుపోయి నెక్స్ట్ ధ్యాన స్థితిలోకి ఆయన తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా మనస్సు యొక్క ఒకనొక స్థితులు ధ్యానం అంటే. అది ధ్యానం గురించి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని అసలు శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్న వేసుకోవాలి. ఊరికి ఆన్సర్ చెప్పడం కాదు, 2, 4, 2, 3, 6 1920, 380 అలా లెక్కలు ఎక్కాలి అప్పచెప్పినట్టు అప్పచెప్పడం కాదు. ప్రశ్న వేసుకోవాలి, శబ్దం ఎక్కడి నుంచి పుడుతుంది అని ప్రశ్న వేసుకుంటే ఎవరికి వాళ్ళకి ఆన్సర్ రావాలి. అంతే తప్ప పుస్తకంలో ఆన్సర్, మాస్టర్ ఫలానా లెక్చర్లో చెప్పారండి, మనసులోంచి వచ్చేస్తుంది సార్ శబ్దం అనకూడదు, మనసులోంచి వస్తుందని ఎవరికి వాళ్ళకి తెలియాలి. మనసులోంచి వస్తుందా ఇంకెక్కడి నుంచి వస్తుంది అంటే ప్రాక్టికల్గా మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎవరన్నా మన ఇంటికి తెలిసిన వాళ్ళు వచ్చారనుకోండి, ఏం చేస్తాం, వస్తున్నా బాగున్నావు బాగున్నా హలో మిస్టర్ రావు దా కూర్చోండి చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి అని పలకరిస్తాం. అసలు ముక్కు మొహం ఎరగని వాడు వచ్చారనుకోండి, అప్పుడు కూడా మన లోంచి మాట వస్తుంది. ఎలా వస్తుంది, ఎవరండి మీకు, మీరు ఎవరండి, ఎవరు కావాలి మీకు అని అడుగుతాం. అడిగిన తర్వాత వాళ్ళ క్రెడెన్షియల్స్ మనకు అన్ని ప్రూఫ్ అంతా తెలిసిన తర్వాత అప్పుడు లోపల రానిద్దామా వద్దా అని ఆలోచిస్తాం. ఓ సో ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి, మనస్సులోనే జరుగుతాయి. కాబట్టి బాగా తెలిసిన వాడు వచ్చినా, మన బంధువు వచ్చినా, మన ముక్కు మొహం ఎరగని వాడు వచ్చినా మనస్సులోనే జరుగుతాయి ఇవన్నీ. జరిగిన తర్వాత మాట బయటకు వస్తుంది, రోజు జరుగుతుంటుంది కానీ మనం గమనించాలి. సో సాధన అనే చేసే వాళ్ళకి మొట్టమొదటి కండిషన్ ఏం చెప్తారంటే, పరమ గురువులు ఎవరైనా సరే, పరమ గురువులు మొదటి కండిషన్ ఏం పెడతారు, వైదాగ్రస్ అనే ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మొదటి కండిషన్ 5 సంవత్సరాలు మాట్లాడకూడదు. మాస్టర్ కూడా విజయవాడ వచ్చినప్పుడు 90ల్లో సీతారాం ఎవరిని కలవను నేను, ఎవరన్నా నన్ను కలవాలంటే అట్లీస్ట్ వాళ్ళు 3 ఏళ్ళు మౌనంగా ఉండాలని చెప్పేవారు. అది మీరు చెప్పానుకుంటే ఇదివరకు. అంటే ఇవి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనస్సు లో ఏ రకమైన వైబ్రేషన్స్ లేకుండా, ఏ రకమైన కంపనలు లేకుండా వైబ్రేషన్స్ మనసులో ఎందుకు వస్తాయి చూద్దాం. నువ్వు ఎప్పుడైతే మనసులో కంపనలు లేని స్థితిని చేరుకుంటావో, మనసులో ఏ రకమైన వైబ్రేషన్స్ రాకుండా చేసుకోగలుగుతావో, అప్పుడు నువ్వు చాలా శక్తిశాలివి అని ఉపనిషత్తు చెప్తోంది. ఎవరైతే ఒక వ్యక్తి తన మనస్సులో ఏ రకమైన వైబ్రేషన్స్ లేకుండా, ఏ రకమైన కంపనలు లేకుండా నిశ్చలంగా తన మనస్సును ఉంచుకోగలుగుతాడో వాడు శక్తివంతుడు. రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నట్ట, మీకు గోడ శక్తి ఉంది కదా, ఊరికే ఎప్పుడు అలా కూర్చుని ఉంటావు నువ్వు, ప్రపంచ యుద్ధం జరుగుతోంది, భారతదేశానికి స్వాతంత్రం లేదు, వచ్చి సాయం చేయొచ్చు కదా అంటాడు. రమణ మహర్షి గారు ఏమంటారంటే, నీకేం తెలుసు నేను ఏం చేస్తున్నాను అంటాడు ఆయన. మహర్షి గారి మాటల్లోనే ఉంటుంది, యోగి అయిన వాడు ఎప్పుడు కూడా శాంతిని, ప్రేమని, శక్తిని, ఈ మూడింటిని అలా కంటిన్యూస్గా లోకంలోకి వెదజల్లుతూ ఉంటాడు. సూర్యకిరణాలు ఎలాగైతే సూర్యుడి ద్వారా భూమి మీదకి వస్తూ ఉంటాయో, దాంట్లోంచి ప్రజ్ఞ భూమి మీద పడుతూ ఉంటుందో, అలాగా యోగి అయిన వాడు ఎప్పుడు కూడా మానకుండా ప్రేమని, కరుణని, జ్ఞానాన్ని, శక్తిని అలా కంటిన్యూస్గా పంపిస్తూ ఉంటాడు లోకానికి. ఎవరెవరు అందుకుంటారు వాళ్ళందరూ అందుకుంటారు, ఎవరికి ఎంత కావాలి శక్తి అంత అందుకుంటూ ఉంటారు వాళ్ళు, ఎవరికి ఎంత జ్ఞానం కావాలో అంత జ్ఞానం వస్తూ ఉంటుంది. ఇవాళ మనకు కొత్తగా ఇదే వచ్చింది అనుకుంటాం మనం, మనది కాదు అది, ఆ పంపించిన గురువు గారిది. వాళ్ళకి మనం ట్యూన్ అయి ఉంటే అది మనకు అందుకోగలం, దాన్ని నచ్చుతుంది, తర్వాత ఫాలో అవుతాం. అది ఆ రకంగా మనం మొట్టమొదట చేయాల్సిన సాధన ఏమిటి అని మాస్టర్ చెప్తున్నారంటే, ఇది 83లో చెప్పారు గుర్తుపెట్టుకుందాం, మనం చేయాల్సిన మొట్టమొదటి సాధన మనసులో ఏ రకమైన కంపనలు రాకుండా చూసుకోవాలి. అంటే కంపనలు వస్తే ఏమవుతుందంటే మాటలు వస్తాయి. ఆ మాట ఎక్కువ తక్కువ అంటే ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడదు, కరెక్ట్గా మార్చకుండా ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు అనుకోండి, అంటే చాలా విశిష్టమైన జ్ఞానమే బ్రహ్మ అంటారు అని. దాంట్లో మార్పులు చేర్పులు చేయడానికి ఏం లేదు, అహం బ్రహ్మాస్మి దాంట్లో మార్పులు చేయడానికి ఏం లేదు. అలాగే గాయత్రి మంత్రం మార్పులు చేయడానికి లేదు, అనుగ్రహమాల మంత్రం ఏం చేయలేము. ఇవి ఆ ద్రష్ట ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన పదాలను వాడతారు, సరైన వర్ణాలను ఎంచుకుంటారు. దీంట్లో మాస్టర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు, చిన్మయానంద్ అని చెప్పి చిన్మయ మిషన్ పెట్టిన ఆయన ఉపనిషత్తులకు వ్యాఖ్యానం రాస్తూ ఆయన అంటట, ఒక్క పదాన్ని ఎక్కువ వాడాలన్నా, ఒక్క పదాన్ని తక్కువ వాడాలన్నా అస్సలు ఒప్పుకోట, దానికంటే తన కొడుకు ప్రాణాన్నైనా ఇచ్చేయడానికి ఒప్పుకుంటట. కొడుకు ప్రాణం వదులుకోవడానికైనా ఇష్టపడతాడు తప్ప ఒక పదం ఎక్కువ కానీ ఒక పదం తక్కువ కానీ రాయటానికి ఇష్టపడడు అని చెప్తారు చిన్మయానంద అని మాస్టర్ చెప్తున్నారు. అంటే మనం వాడే పదాలకి ఎంత విలువ ఉన్నదో తెలుసుకోవాలి. సీక్రెట్ డాక్టర్ ఏం చెప్తుందంటే, ద వర్డ్ స్పోకెన్ వెదర్ ఇట్ ఈస్ ఐడిల్ ఆర్ ఐడియల్ విల్ నెవర్ డై. సీక్రెట్ డాక్టర్ మన కిషోర్కి కొట్టిన పిండి, అందుకని సీక్రెట్ డాక్టర్ నుంచి మధ్య మధ్యలో చెప్పుకుంటుంటే సంతోషిస్తాడు. వర్డ్స్ ఆర్ ఎవర్ ప్రజెంట్, దే వోంట్ డై, వెదర్ ఇట్ ఈస్ ఐడిల్ ఆర్ ఐడియల్. అందుకని మనం మాట్లాడిన ఏదైనా సరే, వేళాకోళంగా మాట్లాడినా, ఎక్కిరిస్తూ మాట్లాడినా, పొగుడుతూ మాట్లాడినా, చెగడుతూ మాట్లాడినా, తిట్టినా, కొట్టినట్టు మాట్లాడినా, మన మాటల వల్ల అవతల వాళ్ళ మనస్సు చచ్చిపోతే ఎంత బాధపడతాడు, అంత గాయపరిచినా ఇవేవి కూడా పోవు, రికార్డెడ్గా అలా ఉండిపోతాయి అంతే. ఆకాశిక రికార్డ్స్ అంటాం. ఈ ఆకాశిక రికార్డ్స్ ఎక్కడుంటాయంటే, ఎక్కడుంటాయి ఆకాశిక రికార్డ్స్, మన చుట్టూ ఉన్న ఈథర్లో ఉంటాయి. ఈథర్ అంటే ఫైన్ మ్యాటర్. ఈ ఫైన్ మ్యాటర్ ఎలా అయితే గ్రామ్ఫోన్ రికార్డ్లో, టేప్ రికార్డర్లో, ఎలాగే ఇప్పుడు మన ఆడే సిటీలో ఎలాగైతే రికార్డ్ అవుతున్నాయో, అలాగా ప్రతి వర్డ్ మనం మాట్లాడింది, ప్రతి మాట, ప్రతి కంటి చూపు, వెక్రిస్తూ చూసామా, నవ్వుతూ చూసామా, మెచ్చుకుంటూ చూసామా, వాడిని చంపేద్దామన్నంత కోపంతో చూసామా, ఇవన్నీ కూడా, ఈ భావాలన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఎక్కడ అంటే మనలోనే. మనలో ఎన్ని ప్లేన్స్ ఉన్నాయి మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుందాం. మాస్టర్ ఇచ్చిన బుక్స్లో ఎంత జ్ఞానం ఉంటుందంటే ఊహించలేము, అది ఊహించటానికి వీలు లేదు. ఒక మాటలో చెప్పాలంటే మనం 7 planes of consciousness physical, ఈ కాస్మిక్ ఫిజికల్ దాటిన తర్వాత కాస్మిక్ ఆస్ట్రల్ ఉంటుంది, కాస్మిక్ యాస్ట్రల్ దాటిన తర్వాత కాస్మిక్ వైటల్, కాస్మిక్ మెంటల్, కాస్మిక్ బుద్ధి, కాస్మిక్ స్పిరిచువల్, అది అనుపాదిక. అంటే ఇంకా పైన ఏడు ఉంటాయి. ఈ భూమి కాస్మిక్ ఫిజికల్ కాక పైన ఇంకా ఆరు ఉంటాయి. మనం మాస్టర్ ఇచ్చిన ధ్యాన విధానాలు అవి పాటిస్తే ఖచ్చితంగా మనం కాస్మిక్ ఫిజికల్ దాటి వెళ్తాం, కాస్మిక్ యాస్ట్రల్లోకి వెళ్తాం. ఊహించలేం. కాస్మిక్ ఫిజికల్లో ఉన్న ఫిజికల్, కాస్మిక్ ఫిజికల్లో ఉన్న యాస్ట్రల్, కాస్మిక్ ఫిజికల్లో ఉన్న వైటల్, కాస్మిక్ ఫిజికల్లో ఉన్న మెంటల్ గురించి మనం అర్థం చేసుకోవడానికి దేవుడి దిగి వస్తాయి. ఆ చార్ట్ బాగా చదవాలి. చార్ట్లో అన్ని ఆ ప్లేన్స్, సబ్ ప్లేన్స్ ఎందుకు ఇచ్చాడో అని ఆలోచించాలి. ఆ దాంట్లో ఈథరిక్ అని ఉంటుంది. ఆ ఈథరిక్లో మనకు మెంటల్లో ఈథర్ ఉంటుంది. ఎలాగా? మెంటల్లో అనుపాదక, మెంటల్లో ఆది, మెంటల్లో ఆది మొదటిది, మెంటల్లో అనుపాదక రెండు, మెంటల్లో ఆత్మ మూడు, మెంటల్లో బుద్ధి నాలుగు, మెంటల్లో మనస్సు, మెంటల్లో ఈథర్, మెంటల్లో ఫిజికల్, ఇలాగ ఏడు ఉంటాయి. అలాగే మెంటల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వైటల్లో ఉంటాయి, తర్వాత యాస్ట్రల్లో ఉంటాయి, లేకపోతే ఈథరిక్లో ఉంటాయి. అలాగా మొత్తం లెక్కేస్తే ఏడు 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 ఇట్లో ఎక్కడెక్కడ ఈథర్ ఉందో అక్కడక్కడల్లా ఇవి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఎంటర్ అయ్యి మెంటల్ పర్మనెంట్ యాటమ్ ఒకటి ఉంటుంది, యాస్ట్రల్ పర్మనెంట్ యాటమ్ ఉంటుంది, అలాగే ఫిజికల్ పర్మనెంట్ యాటమ్, ఇంకా బుద్ధికి పర్మనెంట్ యాటమ్, ఇలాగ నాలుగు యాటమ్స్. ఇవన్నీ మనం వచ్చే జన్మలో మనకు మళ్ళీ జన్మ రావడానికి కారణమయ్యి అవన్నీ దాంట్లో ఉండి నెక్స్ట్ జన్మ తీసుకోగానే ఈ పర్మనెంట్ యాటమ్స్నే కుండలినీలు అంటారు. కుండలిని అంటే ఒక భాషలో కుండలిని, తెలుగులో ఒక భాషలో పర్మనెంట్ యాటమ్. ఫిజికల్ పర్మనెంట్ యాటమ్కి సంబంధించి గురువు గారు అలాగే మాస్టర్ గాయత్రి కుండలిని సావిత్రి పుస్తకంలో కూడా ఇచ్చారు. ఫిజికల్ కుండలిని జాగరణ, అలాగే సూక్ష్మ శరీర కుండలిని జాగరణ, అలాగే సూక్ష్మ శరీర కుండలిని జాగరణ, తర్వాత కారణ శరీర కుండలిని జాగరణ, ఇలాగ మూడు శరీరాల కుండలిని జాగరణ ప్రక్రియలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆ ఇంగ్లీష్లో మనకు మాస్టర్ జ్వాలాకులు గారు ఇచ్చిన పటంలో పర్మనెంట్ యాటమ్స్ అని ఎక్కడెక్కడ ఉన్నాయో అవి ఆ ప్లేన్కి సంబంధించి, ఫిజికల్ ప్లేన్కి సంబంధించి ఒక పర్మనెంట్ యాటమ్ అంటే దానికి సంబంధించిన కుండలిని. అలా గుర్తుపెట్టుకుందాం. ఈ ఆకాశిక రికార్డ్స్ ఎక్కడెక్కడ ఏదర్ ఉందో అక్కడక్కడలో రికార్డ్ అవుతాయి. ఫిజికల్లో ఏదర్లో కొన్ని రికార్డ్ అవుతాయి. అంటే కాలుతో తన్నాం, ఎవడి మీద కోపం వచ్చింది కాలుతో తిన్నాం, లేకపోతే చేతితో చేయి జాచి చెళ్ళుని చంపక పగల కొట్టాం, అప్పుడు ఫిజికల్లో ఏదర్లో ఇది రికార్డ్ అవుతుంది. నువ్వు ఫలానా వాడిని కొట్టేవరో జాగ్రత్త, నీ చెయ్యి ఏదో చేస్తాను అంటాడు భగవంతుడు. కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ ఫలాన్ని ఇచ్చే దేవతలు కొందరు ఉంటారు కదా, వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు రికార్డ్ చేసి ఆ ఫలితం వచ్చేట్టు మళ్ళీ ఆ చేతికి నొప్పు కొట్టిన ఇంటెన్సిటీ బట్టి ఎక్కువ బాధించాడు అనుకోండి, వీడికి కూడా ఎప్పుడు చేయి నొప్పు ఉంటూనే ఉంటుంది. ఏదో కాస్త అలా గిల్లు వదిలేస్తే వీడికి కూడా కొంచెం అలా ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టు అయి తగ్గిపోతుంది. అలాగే యాస్ట్రల్లో ఏదరికి బాడీ అంటే మనం కోరికలు చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు, ఎవరికన్నా ఆశ పెట్టి వాళ్ళ ఆశ తీర్చకపోతే కంట్లో కురుపులు వస్తాయో అని. అలాగే మనం కొందరికి ఆశ కల్పించి ఎంత చేస్తాం ఎంత చేస్తామని వాళ్ళకి చేయకపోతే మన యాస్ట్రల్ ఈథర్లో ఇవి రికార్డ్ అవుతాయి. సో మనకు కూడా నెక్స్ట్ జన్మలో అంతకంటే అది విత్తనం అనమాట. వృక్షం పెద్దది ఉంటుంది కదా, కాబట్టి మనకు ఎన్నో రకాల ఆశలు కల్పించబడి అన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి. ఏంటి నా లైఫ్ ఇలా ఉంది అని ఏడుస్తూ కూర్చుంటాడు వాడు, వాడి లైఫ్ వాడే చేసుకున్నాడు అలాగే. అలాగే వైటల్ మనకున్న శక్తి ఉంది, ఆ శక్తితో ఎవరినో ఇష్టమైనట్టు మన శక్తిని మంచికి ఉపయోగించామనుకోండి అది రికార్డ్ అవుతుంది, చెడుకు ఉపయోగించామనుకోండి చెడు రికార్డ్ అవుతుంది. దానికి తగ్గట్టుగా మనకు పొలం పుట్ర ఇలాంటివన్నీ నగలు ఇల్లు ఆకిళ్ళు అన్నీ రావటం ఉంటాయి, లేకపోతే అన్ని పోవటం ఉంటాయి. ఎవడమన్నా మనం దొంగతనంగా బలవంతంగా లాగేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ జన్మలో అవే విత్తనంగా పనిచేసి మనకున్న ఆశ మొత్తం ఎగిరిపోతాం. అలాగే మెంటల్లో ఈథర్లో రికార్డ్ అవుతుంది. అదేంటి? మన ఆలోచనతో ఎవరన్నా బాధించామని కొన్ని పుస్తకాలు రాసామనుకోండి, అవి చదివి ఎందుకు చదివామని ఏడ్చేవాళ్ళు ఏడు మంది ఉంటారు. అలాంటి పుస్తకాలు రాయకూడదు. నేను ఈ మధ్య ఒక పుస్తకం చదివాలంటుంది, ఆ పుస్తకం కూడా యోగం మీద మాస్టర్ సివివి గారి యోగం గురించి రాసిందే. అంటే ఇంత చెత్తగా కూడా రాయొచ్చు అని నాకు అర్థమైనప్పుడు. అలాగే మన భావాలు మనవి కానివి ఎవరో చదివి అవి నావే అని చెప్పి రాయటం అవి దొంగతనం కింద వస్తుంది. అలాంటివి చేయకూడదు. మాస్టర్ చెప్పారనుకోండి, నేను చెప్తూ ఉంటే మాస్టర్ చెప్పారు పలానా పుస్తకంలో చెప్పారని చెప్పాలి. అలా కాకుండా నా అనుభవంలోకి వస్తే అది ఆ విషయం, మాస్టర్ పలానా చోట చెప్పారు అది నా అనుభవంలోకి వచ్చింది నిజమే అని చెప్పగలిగి ఉండాలి. అంతే తప్ప నేనే చెప్తున్నాను మొదటిసారి ఇంకెవరు చెప్పలేదు ఇంతవరకు అని అబద్ధం ఆడకూడదు. ఈ రకంగా చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
ఆయా ప్లేన్స్లో ఉన్న ఈథరిక్ మ్యాటర్లో ప్రింట్ అయి ఉంటుంది. సాధన చేసుకుని అంటే ఇది మొట్టమొదటి చెప్తున్నారు. సాధనలో చేయాల్సింది ఏంటి, అక్కడికి ఆపేద్దా టాపిక్, ఆపేసి మనం మళ్ళీ ఉపనిషత్తులోకి వచ్చేద్దాం. ఈ ఉపనిషత్తులో మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనస్సులో ఏ రకమైన కంపన రాకుండా చేసుకోగలిగితే నీ అంత శక్తిశాలి ఇంకొకటి లేడు, నువ్వు శక్తిశాలి అవుతావు ఇంకోటి లేడు కాదు. నువ్వు శక్తివంతుడు అవ్వాలంటే ముందరే మనసులో ఆలోచనలు లేకుండా చేసుకో. నువ్వెవరవు అని ప్రశ్నించుకో అన్నారు రమణ మహర్షి గారు. అలా ప్రశ్నించుకుంటే ఆటోమేటిక్గా నీవు ఎవరో తెలిసిపోతుంది, మనస్సు ఆగిపోతుంది, శ్వాస ఆగిపోతుంది. ఎంతసేపైనా ఉండగలం అలా, ఒక గంట రెండు గంటలు ఒక రోజు కూడా శ్వాస పీల్చుకోకుండా ఉండొచ్చు. ఎప్పుడు ఉండొచ్చు కండిషన్? మనస్సులో ఆలోచనలు, మనస్సులో కంపనలు లేని స్థితి సాధించాలి. ఆ స్థితి సాధించినప్పుడు సాధనలో మొదటి మెట్టు ఎక్కినట్టు. ఇదేదో జయశేషం పోవడానికి వచ్చింది అనుకోకండి, మాస్టర్ చెప్తున్నారు ఇది చేయవలసిన మొదటి సాధన. ఓహో మనస్సు బాగుంది, అయితే నెక్స్ట్ ఏం చేయాలి? ఇంతకీ శబ్దం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? అక్కడికి వెళ్ళిపోమంటారు ఎవరైనా సరే శాస్త్రకారుడు. శబ్దం ఉత్పత్తి ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే, నేను నేను అని మనం మాట్లాడే మాట ఉంది చూసారా? ఏమన్నా చేసామనుకోండి, నేను రాశానండి ఈ పుస్తకం, నేను చెప్పానండి ఈ లెక్చర్, నేనే చేశానండి, ఇలాంటివి ఆ నేనులన్నీ ఎగిరిపోతాయి. ఎగిరిపోయి మనస్సులో ఏ రకమైన అహంకారం లేకుండా, గర్వం లేకుండా శాంతమైపోతుంది. శాంతం శివం అద్వైతం అని మనకు మాండుక్యోపనిషత్తులో చెప్తారు. ఎప్పుడైతే మనస్సు శాంతమైందో అదే దైవము. ప్రకంపనలు లేదా కంపనలు, వైబ్రేషన్స్, ఏ రకమైన అలజడి ఏమీ లేని సమతాస్థితి ఎప్పుడైతే వస్తుందో, స్టేబుల్ మైండ్, ఆ స్థితే దేవుడైన మనస్సు. మనస్సే దేవుడైపోయి మనకు అన్నీ చెప్తుంది. రామకృష్ణ పరమహంస గారు అంటారు, మనస్సే నాకు అన్నీ చెప్పి ఇంకో ఇలా చేయాలి అలా చేయని గైడ్ చేసింది. మహాత్ములందరూ అలాగే చెప్తారు, మన మనస్సే దైవం అవుతుంది. దైవం ఎక్కడున్నాడు చూపించండి అంటే, చూపించవచ్చు ఇప్పుడు కూడా చూపించవచ్చు, ప్రొవైడెడ్ మనం మన మనస్సులో ఏ రకమైన ఆలోచన చెయ్యకుండా మౌన స్థితిలో ఉండగలగటం. అందరం గురుపాదికాస్తవం చదువుతాం, అందరం మాస్టర్ పరిచయం వాళ్ళందరూ తప్పకుండా. మాస్టర్ దగ్గరికి ఒక ఇంజనీర్ వచ్చేవాడు, ఆ ఇంజనీర్ చాలా బాగా పాడేవాడు అనమాట. ఏది పాడు అంటే ఇది పాడాడు, రెండు మూడు సార్లు విని మాస్టర్ ఇంక దాన్ని ఫైనలైజ్ చేశారు, గురుపాదికాస్తవం మనం అందరం పాడాల్సిందే. శుద్ధ సంయమి గోచరం ప్రాతరే వహి మానసాంతర్భావయే గురుపాదుక. శుద్ధ సంయమి గోచరం, ఎవరైతే సంయమి అంటే తన అన్నింటినీ ఇంద్రియాలని మనస్సుని అధీనంలో ఉంచుకుంటాడో వాడు సంయమి, వాడు మౌని. అలాంటి వాడికి ప్రాతరే వహి మానసాంతర్భావయే గురుపాదుక. అలాంటి గురువు యొక్క పాదాలు నాలో ధారణ చేసుకుంటాను, మనసులో ఉంచుకుంటాను అన్నప్పుడు మనం కూడా గురువు యొక్క చరణాలని అంటే ఒట్టిగా ఆయన పాదుకలు పట్టుకోవడం, ఒట్టి పాదాలు పట్టుకోవడం కాకుండా వాటితో పాటు వారు చెప్పిన మార్గంలో నడవటం అనే ముఖ్యమైన పని చేయాలని అనుకున్న వాళ్ళు మౌనంగా ఉండాలి. నేను నేను అనే భావనలో ఉండకూడదు. మౌనంగా ఉంటే నేననేది ఆటోమేటిక్గా చీకటి ఎలా పారిపోతుందో లైట్ వేస్తే అలాగ నేననే భావం పారిపోయి అక్కడ దైవం ప్రతిష్ఠితం అవుతాడు. కాబట్టి మౌనం అంటే బ్రహ్మము, మౌనం అంటే దైవము, దైవం అంటే మళ్ళీ గురువే. కాబట్టి మనం ఎంత ఖచ్చితంగా మౌనం పాటిస్తే అంత ఎక్కువగా గురు సాన్నిధ్యము, అంతగా మనకు పరమాత్మ సాన్నిధ్యం వస్తుంది. మనస్సే అయిపోతుంది అలా, మళ్ళీ వేరుగా ఏం కాదు. ఎందుకు అంటే ఈ మొత్తం కూడా భగవంతుడే తను మించి తాను సృష్టించుకున్నాడు. మనిషి ఉన్నాడు అనుకోండి, భాగవతంలో ఏం చెప్తుంది, జుట్టు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనలోంచి వస్తుంది. మీసాలు గడ్డాలు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతాడు. అక్కడి నుంచి వస్తాయంటే ఆ మనిషిలోంచే వస్తాయి, బయట ఎక్కడి నుంచో రావు. అలాగే ఈ పరమాత్మలోంచే మనస్సు వస్తుంది, పరమాత్మలోంచే అహంకారం వస్తుంది, పరమాత్మలోంచే ఇంద్రియాలు వస్తాయి, పరమాత్మలోంచే ప్రాణం వస్తుంది, పరమాత్మలోంచే దేహం వస్తుంది. కాబట్టి మనం వీటిలన్నిటినీ కూడా, ఏవైతే పరమాత్మ నుంచి వచ్చాయో వాటిలన్నిటినీ కూడా మానవ చేతనత్వం కాకుండా దైవీ చేతనత్వంగా వీటిని మనం తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మనిషిగా ఎందుకు పుట్టాడు అని ప్రశ్న వేసుకుంటే తాను దైవము అని తెలుసుకోవాలి, అదే మనిషిగా పుట్టినందుకు బాధ్యత. తాను దైవం అని ఎప్పుడు తెలుస్తుంది? సౌమ్యంగా, శాంతంగా, మౌనంగా ఉంటూ మన పనులు చేసుకోవడం వల్ల వస్తుంది. మౌనంగా పనులు చేసుకోవడం మొదటి సాధన అంతే, అది సాధనలో మొదటి మెట్టే తప్ప దట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ వచ్చేసింది అనకూడదు. సో ఇప్పుడు ప్రశ్న ఇస్తున్నారు, ఎలాగా మనకు అడ్డొచ్చేది ఏంటి? మనం ఈ ఈ సాధనలో ధ్యాన స్థితిలో, ధ్యాన స్థితి అనేది మనసు యొక్క ఒకనొక స్థితి అని చెప్పుకున్నాం. కంప్లీట్ మౌనంలోకి వెళ్ళాలంటే అడ్డొచ్చేది ఏంటంటే వాక్కు. మరి వాక్కు అడ్డొస్తే ఎలాగా? వాక్కు ద్వారా మెడిటేషన్ లోంచి, అంటే ఇప్పుడు మనం వాక్కు అడ్డొస్తుందంటే ఓంకారం చేస్తాం, సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేయాలి 21 సార్లు ఓంకారం అనాలి. ఓ అంటే వాక్క కాదా, వాక్కే కదా. మరి వాక్కు అడ్డొస్తే వాక్కు ద్వారా బ్రహ్మం చేయడం ఎలా జరుగుతుంది అని ప్రశ్న. అంటే వాక్కు ద్వారా బ్రహ్మను చేరుకోవడం ఎలా జరుగుతుంది అంటే, అసలు వాక్కు యొక్క అంటే ఏమిటి, వాక్ ఎక్కడి నుంచి పుడుతోంది అని తెలుసుకోవాలి. అది కొందరికి అది తెలిస్తే తప్ప మిగతా ఏం తెలియదు. అందుకని వాక్ ఎక్కడ పుడుతోంది అంటే మనస్సులో పుడుతోంది. మనస్సు ఎప్పుడైతే ప్రకంపన వైబ్రేషన్స్ లేనిదో అప్పుడు అది దైవం అవుతుంది. అప్పుడు మనస్సుకు అది పరిపుష్టం అంటే బలాన్ని ఇస్తుంది. సో మౌన స్థితిలో ఉన్నవాడు చాలా బలవంతుడు. మౌన స్థితిలో ఉన్నవాడు బలవంతుడు. సైలెన్స్ ఈజ్ గోల్డ్ అంటారు, బట్ సైలెన్స్ ఈజ్ గాడ్. సైలెన్స్ ఈజ్ గాడ్, నాట్ గోల్డ్. గోల్డ్ వేరు, మళ్ళీ అది ఆధ్యాత్మిక భాషలో గోల్డ్ మనం చెప్పుకోవాలంటే సత్యము యొక్క వెలుగు. పరమాత్మ సత్యము, జ్ఞానము అనంతము. ఎవరు? పరబ్రహ్మ. ఆ సత్యము, జ్ఞానము అనంతమైన పరమాత్మ యొక్క తేజస్సు ఎలా ఉంటుందంటే బంగారు రంగులో ఉంటుంది. అందుకని గురువు గారు మనకు 3 శరీరాల ధ్యానం ఇచ్చినప్పుడు ఉదయిస్తున్న సూర్యుడు బంగారు రంగు కిరణాలు నీ నాభి మీద, నీ హృదయం మీద, నీ అగ్ని మీద పడుతున్నాయి, అన్ని పులకిస్తున్నాయి, వికసిస్తున్నాయి అని చెప్తాడు. ఇవన్నీ సత్యాన్ని డైరెక్ట్గా మన స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో నింపడం అన్నమాట ధ్యానం ద్వారా. కానీ ఇప్పుడు మనం మామూలు భాషలో చెప్పుకునే గోల్డ్, సైలెన్స్ ఈజ్ గోల్డ్ అంటారు చూసారా, అలా కాకుండా సైలెన్స్ ఈజ్ గాడ్ అది తెలుసుకోవాలి ఫస్ట్. అందుకని మొదట చేయాల్సింది వాక్ మనకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి వాక్ ఎక్కడి నుంచి పుడుతోంది అని ప్రశ్నించుకుని దాన్ని తెలుసుకుని అప్పుడు మనం బలవంతులం కావాలి, దానికి మౌనం పాటించాలి. రెండోది ఇంకో అడ్డొచ్చేది ఏంటి? ప్రాణము. ప్రాణం అడ్డొస్తుంది అంటే మనం శ్వాస పీలుస్తూ శ్వాస వదులుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనసు పనిచేస్తూ ఉంటుంది. శ్వాస పీలుస్తూ శ్వాస వదులుతూ ఉన్నంతసేపు మనస్సు పనిచేస్తూనే ఉంటుంది, శ్వాస ఆగిపోతే అది కూడా ఆగిపోతుంది. ఇంతకీ ప్రాణం అంటే ఏంటి అని అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎలాగైతే వాక్కి మూలం ఏంటి? మనస్సు. ఆ మనస్సు నిశ్శబ్దంగా ఉంటుంది, శక్తివంతం అవుతుంది. మనస్సు ఇంద్రియాల ద్వారా పనిచేస్తూ ఉంటుంది, అంతే తప్ప ఇంద్రియాలు ఏం పనిచేయవు. కళ్ళు, ఇప్పుడు కళ్ళు కనబడలేదు అనుకోండి, ఒకళ్ళకి సడన్ గా లాస్ ఆఫ్ విజన్, ఏం కనబట్లేదండి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని టెస్ట్లు చేసి అన్ని బాగానే ఉన్నాయి, నీకు ఎందుకు కనబట్లేదు, నాకు తెలియదు అంటాడు. ఆయనకు కూడా ఏం కనబడదు కారణం. సో కనబడకపోవడం అంటే అర్థం మనస్సుకి కనబడకపోవడం కూడా గుడ్డితనమే, కళ్ళకు కనబడకపోవడం కూడా గుడ్డితనమే. ఇప్పుడు డాక్టర్కి పాపం కనబట్టలేదు, ఏంటి కారణం? కనబట్టలేదు, కన్నంతా బాగుంది, రెటీనా బాగుంది, ఆప్టిక్ నెర్వ్ బాగుంది, లెన్స్ బాగుంది, కార్నియా బాగుంది, ఇంకా ఏవో బాగున్నాయి, వాల్స్ బాగున్నాయి, దాంట్లో బ్లడ్ వెసల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, అన్ని కరెక్ట్గా ఉన్నాయి, కానీ నీకు ఎందుకు కనబట్టలేదు? నాకు కారణం కనబట్టలేదు. సో ఆయనకి కనబట్టలేదు, డాక్టర్ గారికి కూడా, వీడికి కనబట్టలేదు. సో కనబడకపోవడం అనేది ఒకళ్ళకి ఫిజికల్, ఇంకోళ్ళకి మెంటల్. కాబట్టి కనబడకపోవడం అనేది మెంటల్గా కూడా ఉంటుంది, అలాగే కనబడటం అనేది కూడా మెంటల్గా ఉంటుంది. ధ్యానం చేస్తున్నాం, బ్లూ కలర్ కనిపిస్తుంది, ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకుంటే మనం ఎవరు చూస్తున్నారు? మరి కళ్ళు కాదు కదా, ఎవరు చూస్తున్నారు? మైండ్ చూస్తుంది. సో మనస్సు చూడగలదు, మనస్సు చూడకపోవచ్చు, మనస్సు వినగలదు, మనస్సు వినకపోవచ్చు. ఇలాగే మన ఇంద్రియాలు అటు మనస్సులోనూ పనిచేస్తుంటే సూక్ష్మమైన ఇంద్రియాలు ఇటు భౌతికంగా కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతూ సాధకుడి లక్షణాలు చెప్తున్నారు మాస్టర్. ఇప్పుడు సాధకుడి లక్షణాల్లో సాధనలో మొదటిది ఏం చెప్పుకున్నారు? నిశ్శబ్దం. కాబట్టి మొదట నిశ్శబ్దం అంటే పాటిస్తూ మనం ఇంకో కష్టమైన పదం వేశారు మాస్టర్, ఏంటంటే అది సాధకుడు నిశ్శబ్దానికి ఆధారం ఏమిటో తెలుసుకోగలిగిన వాడై ఉండాలి ఉంటాడు. ఈ ఉపనిషత్తు చదువుకోవాలంటే మౌనంగా ఉండాలి, మౌనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఈ ఉపనిషత్తు అర్థం కాదు. రెండోది మౌనానికి ఆధారం ఏంటి, నిశ్శబ్దానికి ఆధారం ఏమిటో తెలుసుకోగలగాలి. నిశ్శబ్దానికి ఆధారం ఎవరు, ఆధారం అంటే ఏంటి, ఒక స్టూల్ ఉందనుకోండి, స్టూల్ ఎక్కడ పెట్టాలి, గాలిలో పెడితే కింద పడిపోదు కదా, భూమియే ఆధారం. మనందరికి కూడా భూమి ఆధారం. ఈ భూమికి ఎవరు ఆధారం, ఆకాశమే ఆధారం. ఆకాశంలో తేలుతుంటుంది కదా భూమి, కానీ భూమి అలా వదిలేస్తే కింద పడిపోతుంది. సో అలా పడిపోకుండా ఉండడానికి ఇంకా ఏదో శక్తి పనిచేయాలి, ఆ శక్తి పేరే ప్రాణము. ప్రాణం అంటే మనం అనుకుంటున్నది కాదు, లేకపోతే వాయువు, ప్రాణం కాదు వాయువు. వాయువు అంటే మనం అనుకుంటున్న గాలి కాదు, వాయువు అంటే సెంట్రిపెటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్. అభికేంద్రకము అంటే కేంద్రం లోపలికి ముడుచుకునేది, కేంద్రం బయటికి తెచ్చుకునేది. ఇలా ముడుచుకోవడం తెరుచుకోవడం అనే శక్తి ఏదైతే ఉందో దాన్ని సెంట్రిపెటల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అంటారు, సెంట్రిఫ్యూగల్. ఆ శక్తి పనిచేస్తూ సూర్యుడి నుంచి ఆ శక్తి పనిచేస్తూ భూమిని ఒక నిర్దిష్టమైన దూరంలో ఒక నిర్దిష్టమైన కక్షలో ఉండేటట్టు చేస్తుంది. అంత మాత్రాన అలా ఉంటే కుదరదు, అది మళ్ళీ పరిగెడుతుండాలి. సో దానికి వేగం ఉండాలి, అంటే స్పీడ్ ఉండాలి. ఓ స్పీడ్తో తిరగాలి, తన చుట్టూ తాను తిరగాలి, సూర్యుడి చుట్టూ తిరగాలి. ఇన్ని ఆధారం అవుతున్నాయి భూమి అలా గాల్లో ఆకాశంలో కనిపించడానికి. కానీ ఈ లాస్ అంటే ఈ ధర్మాలు ఇవన్నీ ఎక్కడ పనిచేస్తున్నాయి, ఆకాశంలోనే పనిచేస్తున్నాయి. మరి ఆ ప్రాణం ఎక్కడుంది, ప్రాణం మనలో ఎక్కడుంది, అంటే ప్రాణం మనలో ఎక్కడుందంటే ప్రశ్న ఏంటి. మామూలుగా ఇప్పటి వరకు మాస్టర్ పుస్తకాలన్నీ చదివిన తర్వాత ప్రాణం ఎక్కడుందో అందరికీ తెలుసు, స్ప్లీన్ సెంటర్లో ఉందండి అంటారు వెంటనే కదా, అది ప్రాణమా, అసలైన ప్రాణం ఏంటి అని ఇక్కడ డిఫైన్ చేస్తున్నారు. మనం గాలి పీలుస్తాం, గాలి వదులుతాం, శ్వాస నిశ్వాస, అయితే శ్వాస ప్రశ్వాస. వీటిని రెండింటిలో జరిగేది ఏంటంటే ఒకసారి గాలి లోపలికి వెళ్తున్నప్పుడు శ్వాస, గాలి లోపల నుంచి బయటకు వస్తున్నప్పుడు ప్రశ్వాస లేదా నిశ్వాస. ఈ రెండు ఇలా లోపలికి వెళ్ళడం బయటికి రావడం, లోపలికి వెళ్ళడం బయటికి రావడం, అప్పుడు ఎన్ని ఇక్కడ ఒక సైక్లిక్ ప్రాసెస్ జరుగుతుంది, దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే గాలి లోపలికి పీలుస్తున్నాం, ఎంతసేపు వెళ్తుంది, ఎంతో కొంత టైము వెళ్తూ ఉంది లోపలికి. ఎక్కడి వరకు వెళ్తుందంటే ఏదో ఒక పాయింట్ వరకు వెళ్తుంది, అక్కడి నుంచి మళ్ళీ అది కమ్స్ బ్యాక్, బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత ఎంతో కొంతసేపు బయటకు వెళ్ళి మళ్ళీ ఒక పాయింట్ దగ్గర ఆగి అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వస్తుంది. సో మనం ఒక వృత్తం గీసామనుకోండి, ఒక సర్కిల్ గీస్తే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందో అక్కడి నుంచి శ్వాస లోపలికి పీల్చుకుంటున్నాం. సపోజ్ వృత్తం కింద గీసాం, స్టార్టింగ్ పాయింట్ కింద పెట్టుకున్నాం, ఇలా పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు శ్వాస పీల్చుకోవడం ఆగిపోయింది, మళ్ళీ అదే ప్లేస్లోంచి ఎక్కడైతే శ్వాస పీల్చుకోవడం ఆగిపోయిందో అక్కడ నుంచి మళ్ళీ శ్వాస బయటికి రావడం మొదలెడుతుంది. బయటికి రావడం మొదలెట్టి ఎక్కడైతే మనం గాలి పీల్చుకుంటున్నాం అక్కడ వచ్చి ఆగిపోతుంది. సో సైకిల్ సర్కిల్ కంప్లీట్ అవుతుంది. ఈ పాయింట్లో లోపలికి వెళ్ళి శ్వాస, మళ్ళీ బయటికి వచ్చే పాయింట్ ఉంది చూసారా, ఆ పాయింట్ పట్టుకోవాలి, అది ప్రాణం. అలాగా మనం శ్వాసని తీసుకుంటున్నప్పుడు లోపలికి ఒక పాయింట్ రాగానే ఆపి మళ్ళీ బయటికి నెట్టివేసే శక్తితో పనిచేస్తుంది లోపల. ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని ప్రాణం అన్నారు. అదే ఏం చేస్తుందంటే లోపలికి పీల్చుకుంటుంది, అదే బయటకు వదులు తప్ప మనం కాదు. శ్వాస ద్వారా ప్రాణం లోపలికి వెళ్ళటం, మళ్ళీ అపానంగా బయటికి రావడం అనేది, ఈ రెండు యాక్టివిటీస్ని కంట్రోల్ చేసే ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ని ప్రాణము. ఆ ప్రాణం ఏదైతే ఉందో దాన్ని మనం పరిపుష్టం చేసుకోవాలి. పరిపుష్టం చేసుకోవాలంటే ఏం చేయాలి, బలంగా చేసుకోవాలి ప్రాణాన్ని. ఇప్పుడు వాక్కుని ఎలాగైతే బలం చేసుకున్నాం, మౌనంగా ఉంటే వాడి మాటకి చాలా వాల్యూ ఉంటుంది, ఎప్పుడన్నా మాట్లాడతాడు అనుకోండి అయిపోతుంది. అలాగే ప్రాణం, ప్రాణం సమర్థంగా, ప్రాణం పరిపుష్టంగా బలంగా తయారవ్వాలంటే ఏం చెయ్యాలి అంటే ధ్యానం చెయ్యాలి బాగా. ఇది ధ్యానం చేస్తే ప్రాణం పరిపుష్టం అవుతుందా అంటే ప్రాణం ఎక్కడుంది, ప్రాణం ఎక్కడుంది అంటే ప్రాణం ఎక్కడుందో చెప్పేసుకొని వాళ్ళ క్లాస్ ఆపేద్దాం, నెక్స్ట్ చదువుకుందాం. మనం గాలి పీలుస్తున్నప్పుడు ఎడమ్ముక్కు చంద్రుడు, కుడిముక్కు సూర్యుడు, ఇడ పింగళ నాడులు కదా. అలాగే ఎడమ కన్ను చంద్రుడు, కుడి కన్ను సూర్యుడు. కానీ ఇక్కడ ఒక కండిషన్ చెప్పారు మాస్టర్. అదేంటంటే ఎప్పుడైతే నువ్వు శ్వాస తీసుకుంటున్నావో అప్పుడు నీలో దైవత్వం ఉన్నప్పుడే, అంటే మనలో దైవత్వం ఉన్నప్పుడే. ఇప్పుడు సపోజ్ సీతారాం గాలి పీలుస్తున్నాడు, వదులుతున్నాడు. సీతారాం శ్వాస ప్రశ్వాసలు అంటే ప్రాణాయామం చేస్తున్నప్పుడు సీతారాంలో దైవత్వం ఉన్నప్పుడే, అంటే సీతారాంలో దైవత్వ లక్షణాలు ఉంటేనే ఎడమ్ముక్కు చంద్రుడిగా, కుడిముక్కు సూర్యుడిగా పనిచేస్తుంది. మామూలు ఇప్పుడు కాదు అని గుర్తు కదా. దైవత్వం ఉన్నప్పుడే నువ్వు శ్వాస తీసుకుంటూ ఉంటే అప్పుడు కుడిముక్కుని సూర్యుడితో, ఎడమ్ముక్కుని చంద్రుడితో పోలుస్తారు అన్నారు. అంటే ఏంటి, దైవత్వం లేకపోతే పోల్సరు, మామూలు ముక్కులు అంతే, మామూలుగా గాలి పిలిచి వదులుతారు. సో మనలో ప్రాణాకర్షణ ప్రాణాయామం, లేకపోతే నాడీ శోధన ప్రాణాయామం, లేకపోతే సిత్కారి ప్రాణాయామం, ఇలాంటి ప్రాణాయామాలు ఇచ్చారు. వాటిల్లో ప్రాణాకర్షణ ప్రాణాయామం అని చెప్పి గురుదేవులు ఇచ్చారు, పూజ్య గురుదేవులు. దాంట్లో ఉన్నవి పాటించాలంటే మనలో దైవత్వ లక్షణాలు మనం సాధించాలి. సో సాధనలో మౌనం పాటించడం ఒకటైతే దైవత్వ లక్షణాలు మనలో పెంచుకుంటూ వెళ్ళాలి. సో సంవేదన, భావ సంవేదనల గంగోత్రి అని, ఆ భావ సంవేదనల గంగోత్రి కరుణ గురుదేవులు చాలా క్లియర్గా ఇచ్చారు. పరమాత్మని, పరబ్రహ్మని, గాయత్రి మాతని ఎంత దగ్గరగా మనం పిలవచ్చు అంటే కరుణ స్వరూపంలో మనలోకి పిలవాలి. కరుణస్వరూపంగా జగన్మాత నాలోకి అవతరించు ప్లీజ్ అని మనం ప్రార్థన చేయాలి. ఇంకా గాయత్రి మంత్ర జపం చేసుకుంటూ, అంతే తప్ప మిగతా అన్ని శక్తులు కాదు, మొట్టమొదటిగా కరుణను పిలవాలి. ఆ తర్వాత దాని వెంట అన్ని వస్తాయి. అలాగా మనలో దైవత్వ లక్షణాలు వచ్చినప్పుడు మన ఎడమ్ముక్కు చంద్రుడి శక్తిని, కుడిముక్కు సూర్యశక్తిని గ్రహించగలవు. అలాగే ఎడమ కన్ను చంద్రశక్తిని, కుడి కన్ను సూర్యశక్తిని గ్రహించగలవు. చంద్రుడి శక్తి ఏంటి? సోమ అనే ప్రిన్సిపల్. సోమ అంటే సోముడు, సోమశేఖరుడు అన్నాం అనుకోండి, అంటే నెత్తి మీద ఉంటుంది చూసారా చంద్రుడు ఇలాగ శివుడికి, ఆయన సోమశేఖరుడు, సోమేశ్వరుడు. లేకపోతే సోమేశ్వరుడు అంటే ఉమతో కూడుకొని ఉన్నాడు, సా ప్లస్ ఉమ, సోమ ఈశ్వరుడు, సోమేశ్వరుడు. ఇక్కడ ఈ సోమ అనే ప్రిన్సిపల్ అంటే మన చంద్రుడి ద్వారా ఎక్కడో దూరంగా ఉన్న సోముడు అనే గంధర్వుడి నుంచి వచ్చే కిరణాలు మన మీద పడతాయి, అవి మనకు అమృతత్వాన్ని ఇస్తాయి. అలాగే మనం ఏదో ఒక దాంట్లో లీనం అయిపోవడం, పంచదార నీళ్ళల్లో ఎలా కరిగిపోతుందో అలాగే మనం ఒక భావనలో కరిగిపోతాం. ఇప్పుడు జగజ్జన్య మహాయోగేశ్వరి ధ్యానం చేశారనుకోండి, మీరు దాంట్లో లీనం అయిపోయారనుకోండి, మీకు ఒళ్ళు తెలియదు, ఏం తెలియదు. ఆ లీనమైపోయే ప్రక్రియ ఏదైతే ఉందో అది సోమ ప్రిన్సిపల్, సోముడు ఇస్తాడు. అలాగే సవితా ప్రిన్సిపల్ సూర్యుడి ద్వారా వస్తుంది. సవితా ప్రిన్సిపల్ సూర్యుడి ద్వారా వస్తే ఏమిటి, సవిత మన బుద్ధుల్ని సన్మార్గం వైపు ప్రేరేపిస్తుంది. ఈ రెండు ఏం చేస్తాయంటే ఊపిరితిత్తుల్లో ఒకటి, ఆజ్ఞాచక్రంలోకి ఒకటి వెళ్తాయి. సవితా ప్రిన్సిపుల్ మహాప్రాణం కాబట్టి మహాప్రాణ స్వరూపమైన సవితా ప్రిన్సిపుల్ ఏదైతే ఉందో మనలో దివ్యత్వం ఉన్నప్పుడు, మనలో దైవత్వం ఉన్నప్పుడు కుడికన్ను ద్వారా, కుడిముక్కు ద్వారా మనలోకి ఆ సూర్యశక్తి ప్రవేశించి ఆజ్ఞాచక్రంలోకి వెళ్తుంది, ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. దాన్ని ప్రాణము అంటారు. ఆజ్ఞాచక్రంలో ఉన్న ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో అది మన రెస్పిరేషన్కి కారణమవుతోంది, మనం గాలి పీల్చుకోవడం, గాలి వదలటానికి కారణమవుతోంది. ఈ రకంగా వాక్కుకి కారణం మనస్సు అవుతోంది, మన ప్రాణానికి కారణం సూర్యుడి నుంచి వచ్చే సవితాశక్తి ధారలు ఏవైతే ఉన్నాయో అవి మనలో ప్రవేశించి, మనలో దైవత్వం ఉన్నప్పుడు మనలో ప్రవేశించి మన ఆజ్ఞాచక్రంలో దివ్య జ్యోతి స్వరూపంగా ఉంటాయి. ఆ దివ్య జ్యోతిగా ఉన్నదే మాస్టారు గాయత్రి మహావిజ్ఞాన్ లెక్చర్స్ ఇస్తూ హైదరాబాద్లో చెప్పారు. నిద్రపోయేటప్పుడు మీరు ఖచ్చితంగా ఒక బ్లూ కలర్ ట్రయాంగిల్ దాంట్లో మధ్య తెల్లటి బిందువులాగా జ్యోతిని దర్శిస్తూ పడుకోండి అని. అది ప్రాణాన్ని చూస్తున్నాము. ప్రాణము అంటే సవిత, సావిత్రి సాధన అనమాట. సింప్లిఫైడ్ సావిత్రి సాధన అలా చెప్తారు. ఇది మనం దృష్టిలో ఉంచుకొని ఈ కేనోపనిషత్తుని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేణ మార్గేణ మహీం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు వర్జన్య వృద్ధి సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్ అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు బహుత్రిణః నిర్ధనాః స్వధనాః సంతు జీవంతు శరదాంశితం అసతో మా సద్గమయా తమసో మా యోగిర్గమయ మృత్యోర్మాదంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థ మా సువ్యవస్థంగమయ ఓం శాంతి 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 సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.